குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரப்ரஹ்ம தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஹைங்கார ஹ்ரீங்கார ரஹஸ்ய யுக்தஹ ஶ்ரீங்கார குணார்த்த மஹாவிபூத்ய ஓம்கார மர்ம ப்ரதிபாதனீப்யம் நமோ நம ஸ்ரீ குரு பாதுகாப்யம் ஸ்ரீ வேதவேத்யமஜிஞ்சமவ்யக்தரூபம் சசராசராதி ஜகதேகமூர்த்திம் ப்ரகாஶம் அஜானோரதிமிரசம்ஹரஜானதீபம் ஸ்ரீஸ்வாமி ராமானந்தயோகி மாத குருதிவ்யசரணமஹம் நமாமி. யா தேவீ சர்வபூதேஷு ப்ரஜ்ஞாரூபேண சம்ஸ்திதா நமஸ்தஸ்யை 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 நமோ நமஹ.
சர்வாந்தரியாமி சர்வாத்யக்ஷ பரமாத்மக்கு, க்ஷேத்ராதிஷ்டான தெய்வாலக்கு, ஆசிரம அதிஷ்டான மூர்த்தி அயினటువంటి பரம பூஜ்ய பாபுஜி வாரி திவ்ய சரணாரவிந்தாலకు, ஜெகன்மாத்ர ஸ்வரூபிணி அயினటువంటి அம்ம பாத பத்மாலకు, பரம பூஜ்யులు குருஸ்வரூபులైనటువంటి பூஜ்ய வித்யாஸ்வரூபானந்த சுவாமி வாரி பாத பத்மாலకు, பூஜ்ய ஸ்ரீ தண்டஸ்வாமி வாரி திவ்ய சரணாரவிந்தாலకు, మీ అందరిలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్య శక్తికి హృత్పూర్వక నమస్తమాంజలి సమర్పించుకుంటూ బాబుజీ వారి ఆరాధనా కార్యక్రమాల్లో పాల్గొనే మహద్భాగ్యాన్ని అమ్మ కల్పించినందుకు మరొకసారి అమ్మకి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈ మహత్తరమైనటువంటి బృందావనంలో ప్రతి రేణువును పలికించిన వేదాంతం చెప్తుంది, ప్రతి ఇసుక రేణువు కూడా వేదాంతం జీర్ణింప చేసుకుందన్నమాట. ఎందుకంటే ఎందరెందరో మహానుభావులు మహాత్ములు అమ్మ వారి యొక్క దివ్య సందేశాలని ఈ బృందావనంలో ఇచ్చి ఎంతమందినో పునీతులు చేసినటువంటి మాత్రమైనటువంటి పుణ్యధామం ఇది. అయితే మరి చెప్పుకోవాలి, మరుపు అనేది మానవ సహజం కాబట్టి ఎంత బంగారు పాత్ర అయినా 10 సంవత్సరాలకు ఒకసారైనా దులపాలంట, దుమ్ము ఉంటుంది అప్పుడప్పుడు దుమ్ము పడుతుంది దానికి. రాగి పాత్రలు అయితే రోజు తోమాలి, ఇత్తడి పాత్రలు అయితే వారానికి ఒకసారి తోమాలి, వెండి పాత్ర అయితే సంవత్సరానికి ఒకసారి మెరుగుపెట్టించుకోవాలి, బంగారు పాత్ర అయితే కనీసం 10 సంవత్సరాలకైనా ఒకసారి దాన్ని కొంచెం దులుపుతూ ఉండాలన్నమాట. అలాగా మన మనస్సు బంగారం పాత్ర అయిన వరకు మనం శ్రవణం చేస్తూ ఉండాలి, బంగారం పాత్ర అయిన తర్వాత కూడా దాన్ని మనం అప్పుడప్పుడు సత్పురుషుల యొక్క సహవాసంతో సత్సాంగత్యంతో సద్గ్రంథ పఠనంతో సత్చింతనతో దాన్ని మళ్లీ దులిపితే ఈ మాయా ప్రకృతి యొక్క ప్రలోభాలు ఏవి కూడా చేరకుండా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. మనకి స్వామి గీతలో చెప్తారు, లోకంలో నన్ను తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, దగ్గర దగ్గర రావడానికి కూడా తయారవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కానీ అందరు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కసారి నా ఊపుకి తట్టుకోలేకపోతే వాళ్ళు మళ్లీ దూరంగా వెళ్లిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత లోకంలో 2 రకాలుగా నా గుర్చి ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు, నా గుర్చి చింతించేవాళ్ళు, నా గుర్చి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తూ వాళ్ళని 2 రకాలైనటువంటి పేర్లతో స్వామి టైటిల్స్ ఇచ్చారన్నమాట వాళ్ళకి. ఎవరు వారంటే దుష్కృతులు సుకృతులు అని భగవద్గీతలో దుష్కృతులు సుకృతులు అని చెప్తారన్న. దుష్కృతులు ఎవరు సుకృతులు ఎవరు అని విచారిస్తే నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః అని చెప్తారు. నమాం దుష్కృతినో మూఢాః, మూఢాః మూఢులు అంట వాళ్ళు. ఇంకా ఆసురీం భావమాశ్రితాః, ఆసురి స్వభావం కలిగినటువంటి వారు అంట. ఆసురి స్వభావం అంటే రాక్షస స్వభావం. రాక్షసులంటే మనం ఏమనుకుంటాం, పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద పెద్ద కోరలు, పెద్ద పెద్ద వెంట్రుకలు కలిగిన వాళ్ళు రాక్షసులు అనుకుంటాం. అయితే గీతాశాస్త్రం ఏం చెప్తుందంటే రాక్షసులంటే ఎవరంటే అహంకారం బలం దత్తం కామం క్రోధం చ సంస్కృత మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకా తానహం దుషిత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపాం యజస్త్రమ శుభాన్ ఆసురీషు ఏవ యోనిషు అని చెప్తున్నారు. ఇక్కడ రాక్షసులు ఎవరంటే పెద్ద పెద్ద కోరలు గుడ్లు కలిగిన వాళ్ళు కాదు రాక్షసులు అంటారు. మరి ఎవరైనంటే అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంస్కృత అంటారు. అహంకారం అన్ని కారాల కన్నా పెద్ద కారం ఏంటండి అహంకారం. పచ్చిమిరపకాయలు కారం తిన్నాం అనుకో ఒక అరగంట కడుపులో మండుతుంది, కానీ అహంకారం వచ్చిందనుకో జీవితాంతం సంసారంలో మంటలే మంటలు. ఎవరు ఆరితినా అది ఆరేవి కాదనమాట, జీవితాలు జీవితాలే నాశనం చేసేస్తుంది అహంకారం. అంచేత ఈ అహంకారం అనే గుణము ఎవరికైతే ఉందో వారు భగవంతుని సాన్నిధ్యానికి అర్హత కలిగిన వారు కాదు అని చెప్తారు. అమ్మ అప్పుడప్పుడు యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు, మనందరం చూస్తూ ఉంటాం. ఆ యజ్ఞాల్లో నవధాన్యాలు వేస్తాం, సమిధులు వేస్తాం, నెయ్యి వేస్తాం, అన్ని వేస్తాం. కానీ ఈ నవధాన్యాల్లో 8 రకాల ధాన్యాలు వేయగానే ఒక 2-3 సెకండ్లో అగ్నికి ఆహుతి అయిపోతాయి. కానీ ఒక రకం ధాన్యం ఉంటుంది అది మాత్రం అగ్నికి ఆహుతి కాదనమాట, వేసి వేయంగానే పేలాలు అయితే బయటకు వచ్చేస్తాయి. ఏంటవి? ధాన్యం. ఎందుచేత ఈ పేలాలు అయితే బయటకు వచ్చేస్తాయంటే దానికి పొట్టు మందం అనమాట, దానికి పొట్టు మందం ఉంటది కాబట్టి అహంకారానికి ప్రతీక. ఆ పొట్టు మందం ఉండేవాళ్ళు భగవంతుని సాన్నిధ్యానికి అర్హత కలిగినటువంటి వారు కాదు అని అర్థం అనమాట. అంతే అహంకారం బలం, ఈ అహంకారం అనే గుణం చాలా చెడ్డది, అన్ని గుణాల కన్నా చాలా చెడ్డది అనమాట. రామకృష్ణానంద స్వామి వారు చెప్తుండేవారు చలోక్తిగా, తలకాయ ఎత్తితే శవం, తలకాయ దించితే శివం అని. శవం అనుకోండి, తలకొట్టి ఎత్తామనుకోండి శవం అయిపోయింది, తలకొట్టి దించేమనుకోండి రౌండ్ చుట్టామనుకోండి ఏమవుతుంది శివం. శివం అంటే భగవంతుని, భగవంతుడే తనవుతాడు అనమాట. అహంకారం ఎవరైతే విస్మరిస్తారో వారే భగవత్ స్వరూపులు అని. అందుకే ప్రహ్లాద కుమారుడు కూడా మరి భగవంతుని గురించి ఎతికాడు, తలకాయ ఎత్తి ఎతికాడు, తలకాయ వంచి ఎతకలే ఎవరో హిరణ్యకశిపుడు. ప్రహ్లాద కుమారుడు అంటాడు తండ్రిని, నాన్న నువ్వు అన్ని లోకాలు ఎతికానంటున్నావు భగవంతుణ్ణి, మరి 14 లోకాలు వెతికానంటున్నావు, వెతకవలసిన చోట వెతకడం మర్చిపోయావు. ఎక్కడ వెతికాడు? బయట చూశాడు. స్వామివారు చెప్తుండేవారు బయట చూస్తే పాపలు లోపల చూస్తే గోపికలు అని. బయట వెతికాడనమాట, బయట వెతికి అన్ని చోట్ల వెతికి 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 ఎక్కడ వెతికినా ఎక్కడా భగవంతుడు కనిపించలే. ఎందుకు? తలకాయ ఎత్తి వెతికాడు గాని తలకాయ దించి వెతకలే. భగవంతుడు తన యొక్క ఉనికిని మనకి గీతాశాస్త్రంలో చెప్తున్నారు, సర్వస్వ మృది సన్నివిష్ట. భగవంతుని యొక్క స్థానం మనకు చూపిస్తున్నారనమాట. ఎక్కడున్నారండి అంటే మృది సన్నివిష్ట, హృదయంలో ఉన్నాడంట భగవంతుడు. మన హృదయంలో ఉండి ఇప్పుడు మన గుండెల మీద ఒక హారం వేసుకున్నాం అనుకోండి, హారం వేసుకున్నప్పుడు ఒక నెక్లెస్ పెట్టుకున్నాం, ఆ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు నెక్లెస్ పైకెత్తి చూస్తామా, మనం తలకాయ ఉంచి చూసుకుంటామా? హారం మనకు కనబడాలంటే ఏం చేస్తాం మనం? తలకాయ మనం వంచుతాం కదా, మనం ఇట్లా వంచుకుంటే మన గుండెల మీద ఉండే హారం మనకి కనిపిస్తుంది. మీరు ధరించినటువంటి హారం చూడాలంటే తలకాయ వంచాలి, అలాగే ఈ లోపల ఉండే ఆ అఖిలాండ నాయకుడిని చూడాలంటే ఏం చేయాలి? తలకాయ ఎత్తితే కనబడతాడా, తలకాయ దించితే కనబడతాడా? దించితే కనబడతాడు. మనకి మంత్రపుష్పంలో చెప్తారు చూడండి, అదే నిష్ట్యాంతే నాభ్యాం ఉపరి తిష్టతి. ఈ కంఠస్థానాన్ని నిష్ఠ అంటారు సంస్కృతంలో. కంఠస్థానాన్ని నిష్ఠ అనే పేరు ఉంటుంది అనమాట. ఈ ఇక్కడ నుండి కొలుసుకోండి ధ్యానం వస్తుంది అనమాట. ఈ ధ్యానానికి ఈ చివర హృదయస్థానం వస్తుంది అనమాట. అధో నిష్ఠ, ఈ కంఠస్థానానికి అధో భాగము నాభ్యాం ఉపరి తిష్టతి. ఈ నాభిస్థానం నుండి మళ్లీ కొలుసుకోండి, మళ్లీ ఇక్కడికి ధ్యానుడే. నాభిస్థానం నుండి ధ్యానుడు, కంఠస్థానం నుండి ధ్యానుడు కలిపితే మధ్యలో ఏ అంగుష్ట మాత్రో పురుష, ఈ అంగుష్ట ఈ బొటల వేలు ఎక్కడైతే తాకుతుందో అక్కడ పరమాత్మ యొక్క ఉనికి అని మనకి మంత్రపుష్పంలో చెప్తుంది అనమాట. అదే విషయాన్ని మనకి గీతాశాస్త్రం కూడా సర్వస్వచ ఆమృది సన్నివిష్ట, హృదయంలో అతి సమీపంలో ఉన్నాను నేను అంట. భోజి మహారాజు ఒకసారి భాగవతాన్ని గుర్చి వింటూ వింటూ ఆయనకు ఒక డౌట్ వచ్చిందంట, మరి భగవంతుడు అసలు ఎంత దూరంలో ఉంటారా అని అడిగారంట సభాస్థలంలో ఉండేవాళ్ళందరినీ. అయితే ఆ సభాస్థలంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా ఎంత దూరంలో ఉంటారు అనేది నిమిత్తంగా చెప్పలేకపోతున్నారు. వెంటనే అక్కడ ఒక గొల్లవాడు ఉన్నాడంట. ఆ గొల్లవాడు లేచి, మహాప్రభు మీరు ఆజ్ఞాపిస్తే నేను చెప్తాను అన్నాడంట. చెప్పరా అన్నాడంట. ఎంత దూరం ఏంటండి? కూతేటు దూరంలో ఉన్నాడు అన్నాడంట. కూతేటంటే కూత ఎక్కడి నుండి అయితే ఆవిర్భవిస్తుందో ఆ కూత, అంటే కూత అంటే కేక, మన భాషలో కేక, మన భాషలో ఒక అరుపు, వాడి భాషలో కూత. కూత అంటే మన పిలుపు, మన నోటి నుండి శబ్దము, కంఠం నుండి శబ్దము ఎక్కడి నుండి ఆవిర్భవిస్తుంది? హృదయస్థానం నుండి ఆవిర్భవిస్తుంది. ఈ హృదయస్థానం నుండి ఆవిర్భవించినటువంటి శబ్దము మళ్ళీ ఎక్కడ లేనవుతుందంటే మళ్ళీ అందులోనే లేనవుతుంది. అందుచేత ఈ కూత ఏటు అంటే ఈ శబ్దం యొక్క ఉనికి ఎక్కడైతే ఉందో అక్కడ భగవంతుడు ఉన్నాడు, అంత దూరంలోనే భగవంతుడు ఉన్నాడు అంటాడు. అంచేత భగవంతుడు అనేవాడు ఇప్పుడు బయట లేడు, లోపలే ఉన్నాడనేది మనకి ఇన్ని రకాలుగా చూసుకుంటే అర్థం అవుతుంది. లోపల ఉండే భగవంతుని చూడాలంటే తలకాయ వంచాలా, తలకాయ ఎత్తాలా చెప్పండి? తలకాయ వంచ, తలకాయ వంచుతూ సరిపోతుందా? తలకాయ ఎట్లా వంచావు, ఏం కనబడుతుంది అక్కడ? ఏం కనబడింది? ఏ కలర్ శారీ కట్టుకున్నావో కనబడింది, ఏ హారాలు ఉన్నాయో కనబడింది. ఈ తలకాయ వంచడం కాదు అనమాట. అదిగే ప్రహ్లాద కుమారుడు అంటాడు, లోకములన్నీ ఇంగడియలో నజయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తముంగెలు అనేరవు, నిన్ను నిబద్దు చేయు భీకర శత్రులు ఆరుర ప్రభిన్నులు చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. నాన్న నువ్వు భూలోక భూర్లోక మహర్లోక తపోలోక సత్యలోకాలన్నీ వెతికేస్తావు, ఇటు పాతాళాది లోకాలన్నీ వెతికేస్తావు, కానీ వెతకవలసిన ప్రదేశంలో మాత్రం వెతకడం మానేస్తావు. ఎక్కడ వెతకాలో అక్కడ వెతకట్లేదు, ఎక్కడ వెతకరాదు అక్కడ వెతుకుతున్నావు. అయితే వెతకవలసిన ప్రదేశంలో వెతకాలంటే అహంకారం అనే గుణాన్ని ముందు చంపుకోగలిగితే అప్పుడు నువ్వు వెతికే ప్రదేశంలో నీకు భగవంతుడు దర్శనమిస్తాడు అంటాడు. నిన్ను నిబద్దు చేయి భీకర శత్రులు, భయమైన శత్రువులు, భయంకరమైన శత్రువులు ఎవరండి వాళ్ళు? మనందరూ తెలుసు కదా ఎవరు వారు? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఇంకా వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారండి, ఈర్ష్య, అసూయ, అహంకారము, దంభము, దర్పము, మొత్తం ఏకాదశి రుద్రులు వీళ్ళు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారు? మనల్ని చిత్ర హింసలు చేసేస్తున్నారు చూడండి, ఉల్టా పల్టా చేసేస్తున్నారు మనల్ని. మామూలుగా ఉంచట్లేదు అనమాట. ఒక్కొక్క గుణం ఉంటేనే ఒక్కొక్కరు హతమైపోయారు కదా. మరి అన్ని గుణాలు మనకుంటే మరి మనమేమవుతాం? ఒక కోరిక, చిన్ని కోరిక, సీతమ్మ తన సొంతం కావాలనుకున్న కోరిక ఎవరికి కలిగింది? రావణాసుడికి. వస్తువుని చూడు, విశ్వాన్ని చూడు, విశ్వాన్ని చూసి ఆనందించు. ఆ విశ్వాన్ని చూసినప్పుడు విశ్వేశ్వరుని జ్ఞాపకం చేసుకో. ఒక బొమ్మ గురువు గారు చెప్తుండేవారు, ఒక అందమైన మనిషి నీకు కనబడ్డారు అనుకో, అప్పుడు ఆ మనుషుల అందాన్ని చూడమాక, ఇంత అందమైన బొమ్మను చేసిన ఆ బ్రహ్మయ్య ఇంకెంత అందంగా ఉంటాడో అని ఆలోచించు, అప్పుడు ఈ బొమ్మలో ఉండేది మట్టి నీకు కనబడుతుంది అనేవారు మా గురువు. ఈ బొమ్మ దేంతో తయారు చేస్తారు? మట్టితోనే కదండి. అందమైన బొమ్మను చూస్తాము, అబ్బాయి అబ్బాయి ఎంత బాగున్నాడో అంటారు, లేదు ఈ అమ్మాయి ఎంత బాగున్నాడో అంటారు. మా చిన్నప్పుడు మా గురుదేవులు చెప్పేవారు అనమాట, ఆ బొమ్మను చూస్తే నీకు వికారాలు కలగొచ్చు, బొమ్మను తయారు చేసిన బ్రహ్మయ్యను చూస్తావు అనుకో, అప్పుడు బ్రహ్మయ్య బొమ్మని దేంతో తయారు చేస్తాడు? మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశము, ఈ ఐదుతో ఉంటే కానీ ఈ బొమ్మ లేదు కదా. ఐదుని మినాయించి బొమ్మ ఉందా? బ్రహ్మయ్య ఈ బొమ్మను చేసినప్పుడు మట్టి దగ్గర నుండి కొంచెం మట్టి, గాలి దగ్గర నుండి కొద్ది గాలి, అగ్ని దగ్గర నుండి కొద్ది అగ్ని, ఆకాశం దగ్గర నుండి కొద్ది ఆకాశం, నీరు దగ్గర నుండి కొద్ది నీరు అప్పు తెచ్చుకున్నాడు అనమాట ఈ బొమ్మను తయారు చేయడానికి. మరి అప్పు ఇచ్చేటప్పుడు ఒక 100 రూపాయలు అవసరం అప్పు తీసుకున్నామనుకో, వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇస్తామని అడుగుతారా? అడగరా అడుగుతారు కదా. అప్పు అడిగినప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తర్వాత అప్పుడు ఇస్తా. అలాగే ఈ పంచభూతాలు కూడా అడిగినాయంట, మా దగ్గర నుండి అప్పు తీసుకున్నావు కదా, మళ్ళీ మాకు తిరిగి వాపసు ఎప్పుడు ఇస్తావు అంటే బ్రహ్మయ్య చెప్పాడంట, అయ్యా ఏ బొమ్మకి ఎంత అప్పు తీసుకున్నానో నాకు గుర్తుండదు, అందుచేత ఆ బొమ్మకి ఆ బొమ్మతో పని అయిపోయేటప్పుడు మీ బాకీలు మీరు వసూలు చేసేసుకోండి అన్న. చూసారా? అంచేత మరి పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట, పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచమాయనట, అంతము వరకు కించనాశతో పెంచెను జగమంత, వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశయందు కంట, చేసిన ధర్మము చెడని పదార్థమై చేరును నీ వెంట. చూసారా? పంచభూతముల తోలు బొమ్మ ఇది. మనకి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం మిగులుతుందండి? ముందు అగ్నితత్వం తలగైపోతుంది, ఒళ్ళు తలబడిపోయింది, బయట తీసేయండి అంటే కొంతమందికి అగ్నితత్వం తలబడిపోతుంది, కొంతమందికి ఆకాశతత్వం తలబడిపోద్ది. ఆకాశతత్వం ఎప్పుడైతే తలబడిందో ఏముంటుందండి? మాట ఉంటుందా? మాట పడిపోయింది. మాట పడిపోయింది అనగానే ఆకాశం తన డ్యూటీ తన బాకీ తను తీసేసుకుంది అనమాట. ఇక అగ్నితత్వం తలగైపోతుంది, శరీరం తలబడింది, అప్పుడేం చేస్తున్నాడు అగ్నిదేవుడు? తన బాకీ తాను తీసేసుకున్నాడు. జలతత్వం తలబడిపోయింది, నాలుక మీద లాలాజలం ఊరిపోయి ఓటంతా ఆగిపోయింది. మరి మన వాళ్ళు ఏం చేస్తారు? ఈ లాలాజలం లోపల లాలాజలం ఆగిపోతే బయట నీళ్లు పోస్తారనమాట. ఏ నీళ్లు? తులసి నీళ్లు. ఒకరిద్దరు పోస్తే పర్వాలే, వచ్చిన వాళ్ళందరూ మీరు పోయండి మీరు పోయండి మీరు పోయండి అనేటానికి ఇంకా 5 రోజులు బతికే వారు కూడా ఈ నీళ్లు ఎక్కువైపోయి ఊపు రాలట. ఎందుకు? లోపల తీసుకునే కెపాసిటీ లేదు, ముందే వెళ్ళిపోద్ది అనమాట. చూసారా? జలతత్వం చల్లగైపోయింది, అగ్నితత్వం ఆగిపోయింది, జలతత్వం చల్లగైపోయింది, మరి ఆకాశతత్వం వెళ్ళిపోయింది, ఇక వాయుతత్వం అది కాస్త వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉంటారు. మన దగ్గర 4 వయసులుండి నోట్లమిట మాట్లాడుతూ మన ప్రభావం బాగా ఉంటే అప్పుడు అందరూ చుట్టూ ఉంటారు. అది అయిపోయింది అనుకోండి, చేతుల అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంత, చేతుల అమృతము ఉన్నంత వరకే అన్నదమ్ములంత, ఆజాదంబైపోయిన నాడు రారు ఎవరు వెంట, ఆజాదంబైపోయిన నాడు రారు ఎవరు వెంట. ఎవరు వస్తారండి? గాలి వెళ్ళిపోయింది, ఇక బయటికి లాగేసేయండి బయటికి లాగేసేయండి బయటికి లాగేసేయండి, బయటికి ఇచ్చేస్తారు. ఆఖరి తీసుకెళ్ళి ఏం చేస్తారు? అగ్నిలో పెట్టి కాల్చేస్తారు. ఎందుకు? మళ్ళీ పృథ్వీ తత్వంలో వెళ్ళిపోవాలి కదా, మట్టి పాకి మట్టి తీసుకోవాలి, అన్ని వెళ్ళిపోయినాయండి, ఇంకేం మిగిలింది? అందుకే బొమ్మను చూసినప్పుడు బ్రహ్మని జ్ఞాపకం చేసుకో, విశ్వాన్ని చూసినప్పుడు విశ్వేశ్వరుని జ్ఞాపకం చేసుకో,
అప్పుడు నీ మనస్సుకి వికారత్వం అనేది రావడానికి అవకాశం లేదు. సీతమ్మ యొక్క రూపాన్ని చూశాడు రావణాసురుడు, అందాన్ని చూశాడు, చూడు కళ్ళు భగవంతు నీకు ఇచ్చాడు చూడు, కానీ పదే పదే చూసేటప్పటికి ఏమవుతుంది? చాలా చెప్పుంటారు సుఖ ప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు అని అమ్మ చెప్పారు కదా, సుఖ ప్రజ్ఞ లక్షణాల్లో వస్తుంది కదా, జాయతో విషయాంగుంపాయతే సంఘాత్వం జాయతే కామ కామాక్రోధో విజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ శృతిర్భ్రంశా బుద్ధినాశో బుద్ధినాశాత్.
చూడండి
సీతమ్మ చాలా బాగుంది అని ఒకసారి అనుకుంటే పర్వాలే, పదే పదే అనుకునేటప్పటికి ఏమవుతుందండి? ఆ వస్తువు మీద కోరిక పోతుందన్నమాట. మరి కోరిక తాగిపోతుందా? మోహం పుడుతుంది. అంతటి తాగిపోతుందా? మనసు పట్ల అవుతుంది, బుద్ధి ఇట్లా అవుతుంది అన్నమాట. ఎందుకు? తప్పు మన లోపల ఉంది కదా బుద్ధి. నువ్వు చేసే ప్రతి చర్యకి కూడా జడ్జిమెంట్ చెప్తున్నాను బుద్ధి, ఇది తప్పు ఇది మంచి, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని ప్రతి కదలికకి కూడా మనలోనూ ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకు మరి సీతమ్మ బాగా ఉంది అనుకున్నారు పర్వాలేదు, పదే పదే అనుకునేటప్పటికీ అమ్మ మీద కోరిక పుట్టింది, అమ్మ మీద కోరిక పుట్టేటప్పటికీ ఈ వస్తువు మీద లాభం పుట్టింది. మరి ఆ వస్తువుకి అధికారులు ఉన్నారు కదా,
ఎవరు వారు? శ్రీరామచంద్ర ప్రభు.
వారి మీద ఏం పుట్టింది?
క్రోధం.
అమ్మ మీద మోహం, స్వామి మీద
క్రోధం.
క్రోధం పుట్టిన తర్వాత ఏమయ్యాడండి? అంతవరకు బుద్ధి చెప్పింది ఎవరైనా తప్పురా అని చెప్పింది, మాట వినకపోయేటప్పటికి. ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆటపాటల్లోకి వెళ్ళిపోతుంటారు, మీరు వారలేక మీరు భరించలేక మీరు ఇంకా ఏమైనా చెడిపోతారని భయంతో చెప్తారు, అబ్బాయి ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు ఇలా వెళ్ళకూడదు అని చెప్తారు. పదిసార్లు చెప్తారు, పదకొండో సార్లు వారు మీ మాట వెళ్ళలేదనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వాడు వెనకాల పరిగెడతారా? వాడి కర్మకు వాడిని వదిలిపెట్టేస్తారు కదా. అట్లాగే బుద్ధి కూడా మన కర్మకి మనల్ని వదిలిపెట్టేస్తుంది అనమాట. బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేస్తుందో బుద్ధి నాకా చూస్తారా, ఒక్క సీతమ్మ పైన కోరిక కలగడం చేత ఏమైపోయాడు రావణాసుడు?
నశించిపోయాడు.
తాను నశించటమే కాదు, తన మొత్తం కీర్తిని అంతటిని నశింప చేసుకున్నాడు. అంచేత ఒక్క గుణం ఉంటేనే రావణాసుడు అలా అయిపోయాడే, మరి అలాంటి గుణం ప్రతి ఒక్కరిలో ఉందా లేదా? ఉండలేదు కదా. అంటే అందరూ మేమందరం సీతమ్మను కోరుకున్నామా అనొచ్చు, సీతమ్మ విషయమే కాదు ఇక్కడ, ఏ విషయమైనా సరే పక్క వాళ్ళ ఆస్తి కోసం గాని, తన అన్నదమ్ముల ఆస్తుల కోసం గాని, అక్క చెల్లెళ్ళ ఆస్తుల కోసం గాని, తోడు కోడళ్ళ ఆస్తుల కోసం గాని, పిల్లల దంపకాలలో గాని, ఏదైనా సరే ఆహార విషయంలో గాని, మీరందరూ చాలా మంచి వారు. చాలా చోట్ల చూస్తూ ఉంటాం తన పిల్లలు మేము రామకృష్ణానం ఫాలో చెప్తుండేవారు, ఇద్దరు పిల్లలు జగడమాడుతున్నారనుకోండి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఈ తల్లి వెళ్ళి ఇద్దరిని పట్టి విడదీస్తుంది, తన కొడుకును కొట్టినప్పుడేమో ఇలా గొప్పగా పెట్టి కొడుతుందట, పక్కవాడి పిల్లలు కొట్టినప్పుడు మాత్రం ఇలా పెడతాడు. అంటే అక్కడ తనది ఇది శబ్దం ఎక్కువ వస్తుంది, దెబ్బ తక్కువ తగులుతుంది గుళ్ళ దెబ్బ, అదేమో శబ్దం తక్కువ వస్తుంది దెబ్బ ఎక్కువ తగులుతుంది. ఇలాంటి చిన్ని చిన్ని విషయాల్లో నాది నీది నాది నీది అని ఏ భేదభావం అయితే ఉన్నదో అప్పుడు మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అర్హతని కోల్పోతాము అంటారు. ఇక రెండవది ఏమిటంటే క్రోధం. కోపము పరాకాష్ట స్థితి చెందితేనే క్రోధం కలుగుతుంది అనమాట. కాస్తాంతర్భవేద్వైని కాస్తమేవ దయిష్యతి అని కట్టిలో పుట్టిన అగ్ని ఏం చేస్తుందండి? కఠినే కాల్చేస్తుంది కదా. అలాగే వ్యక్తిలో పుట్టినటువంటి ద్వేషాగ్ని కూడా ఆ వ్యక్తిని నిలువున నాశనం చేస్తుంది అనమాట. దానికి మనకు భాగవతంలో ప్రతీకగా హిరణ్యకశిపుని చూపిస్తారు. హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు మీద క్రోధం పెట్టుకున్నాడు. ఎందుచేత? హిరణ్యాక్షుని చంపాడనే క్రోధంతో. మరి ఆయన్ని తిరిగి చంపాలనుకుంటాడు. తిరిగి చంపాలనుకుని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు అడవులకు వెళ్ళిపోయి. మరి మనం ఒక పూర్వకాలంలో రాజ్యం కావాలన్నా, శత్రువుని జయించాలన్నా, సంతానం కావాలన్నా, విజయాన్ని పొందాలన్నా, విద్య కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా అడవులకు వెళ్ళిపోయి వేల సంవత్సరాలు తపస్సు చేసేవారు అన్నమాట. ఇప్పుడు
మీరందరూ అదృష్టవంతులు, ఆశ్రమవాసం గడుపుతున్నారు, ఆశ్రమాల్లో జీవితాన్ని గడుపుతున్నారు, ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. కొన్ని 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 ప్రాంతాల్లో మీరు మండల దీక్ష చేయండి, మీరు ఆశ్రమంలో ఉండాలంటే అబ్బో సంసారం. చూసారా, మరి హిరణ్యకశిపుడు మరి శ్రీ మహావిష్ణువుని జయించడానికి వేల సంవత్సరాలు తపస్సు చేశారు. అయితే మరి ఆ కాలంలో అన్ని సంవత్సరాలు బ్రతికారా అంటే శాస్త్రం ఏం చెప్తుంది? కృతేత్వస్థి గత ప్రాణ తేతాయా మృదురమాశ్రిత దోపరంతు మాంసమాశ్రిత్య కలవుతూ అన్న గత ప్రాణ. ఆ కృతయుగంలో ఈ ఎముకలు ఎముకలకి ఆశ్రయించి ఉండేదంట ప్రాణం. ఎముకలను ఆశ్రయించి ఎముకలు మట్టిలో కలవనంత సేపు కూడా బ్రతుకుండేవారంటండి. అందుకే లక్షల సంవత్సరాలు తపస్సు చేసేవారు వాళ్ళు. అలాగే రాముడి యుగంకి వచ్చేటప్పటికి రుధిర రక్త కణాలు జీవించినంత వరకు బ్రతుకుండేవారంట. అలా తర్వాత ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి మాంసానికి ఎముకలకి అటాచ్మెంట్ ఉన్నంత వరకు బ్రతికేవారంట. కలియుగంకి వచ్చేటప్పటికి అన్నగత ప్రాణ, అన్నం ఉన్నంత వరకు బ్రతుకుతాం. లేటెస్ట్ గా ఇంకా కాఫీగత ప్రాణ, తలవారు లేస్తే ఏం పడినా పడకపోయినా అంత చుక్కబడిపోతే తాళండి, ఇక ప్రాణం అల్లెళ్ళు ఆడిపోతుంది ఆ చుక్కలాగిపోతుంది అని చెప్తారు కదండి. కాఫీ పడిపోవాలన్నమాట కలియుగంలో కాఫీగత ప్రాణులు. అంచేత మనం వేల సంవత్సరాలు కాదు, వంద సంవత్సరాలు కాదు, ఒక పది సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక గంట కదలకుండా కూర్చోవాలంటే సరే రాలి ఒప్పుకో. మరి అలాంటివి హిరణ్యకశిపుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయితే అడుగుతాడు, అయ్యా నాకు మరణం లేని వరాన్ని ఇయ్యు అంట. జాతస్థై ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్థత, పుట్టిన ప్రతి ప్రాణి కూడా మళ్ళీ వెళ్ళిపోవలసిందే, వెళ్ళిన ప్రాణి మళ్ళీ వస్తుండవలసిందే. ఇది తంత్రన్యాయంగా జరుగుతూనే ఉంటుంది. దీన్ని ఆపడానికి నా వల్ల కాదు నీ వల్ల కాదు అంటే దానికి సమానమైన వరం కావాలంట. ఏం వరం కోరుకో అంటాడు, నేను ఆకాశంలోనే చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, ఇంకెక్కడ చెప్తాడండి? ఇంట్లో సాగకూడదు, వీధిలోనూ సాగకూడదు, రాత్రి సాగకూడదు, పగలు సాగకూడదు. చూసారా విచిత్రమైన కోరికలు అన్నమాట. నరుల చేత సాగకూడదు, మృగాల చేత సాగకూడదు, సజీవమైన ఆయుధాలతో సాగకూడదు, నిర్జీవమైన ఆయుధాలతో సాగకూడదు. మరి నీకే ఇన్ని కోరికలుంటే నిన్ను సృష్టించినటువంటి వాడు ఆయన తక్కువ వాడా? నీ కోరిక తప్పకుండా ఆయన కూడా తీరుస్తాడనమాట. ఎందుచేత ఎవరు ఏ విధంగా ఏ రూపంగా నన్ను ఆశ్రయిస్తే వారిని ఆ విధంగా వారి కోరికకు అనుగుణంగా నేను తీరుస్తా అంటాడు భగవంతుడు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకోండి, లేకలేదు పొడుగు పుడతాడు, వాడేం చేస్తాడు? వాడు పాడుకోవాలని బుద్ధి పుడుతుంది, నాన్న నేను ఇప్పుడు గాడి మీద కూర్చోవాలి అంటాడు. అప్పుడు ఏం చేస్తా? గాడి తెస్తారా? గాడి తెస్తారా? తండ్రే గాడి అవుతాడా కదా, తండ్రే గాడి అయిపోతాడు. తండ్రి అమ్ముంటాడు, నా మీద ఎక్కడ అని అంటాడు, ఆహా దానికి భలే ఉంది భలే ఉంది చల్ చల్ అంటుంటాడు. ఇప్పుడు తండ్రి గాడిదయ్యాడా మనిషి అయ్యాడా? నాన్న నేను డాక్టర్ మీద కూర్చోవాలంటాడు, ఒరే నేనే అవుతాను కానీరా అంటాడు. నాన్న కప్పలాగా గంతాలి అంటాడు, ఓకే నేనే గెలుస్తాంట. చూస్తారా, కప్ప అవ్వాలన్నా తండ్రి అవుతున్నాడు, గాడి అవ్వాలన్నా తండ్రి అవుతున్నాడు, కుక్క అవ్వాలన్నా తండ్రి అవుతున్నాడు. ఏది కావాలి కొడుకు ఏది కావాలంటే అది తండ్రి చూపిస్తున్నాడు అనమాట. అలాగే ఎరణ్యకశిపుడు కోరుకున్నాడు, విచిత్రమైన కోరిక కోరుకున్నాడు, దానికి అనుగుణంగానే వాడేం కోరుకున్నాడు? మనుషుల చేత సాగకూడదు, మృగాల చేత సాగకూడదు. అప్పుడు స్వామి ఏమయ్యారు? సగం మనిషి సగం మృగం, నారా సింహం, సింహం సగము నరుడు సగం. వచ్చేస్తుంది విచిత్రమైన కోరిక కోరాడు కదా, దానికి అనుగుణంగానే వచ్చేస్తుంది అనమాట. మరి సజీవమైన ఆయుధాలతో సాగకూడదు, నిర్జీవమైన ఆయుధాలతో ఈ వేళ్ళకి అంటు పెట్టుకుని ఉంటేనే గోల్డ్ కి సజీవత్వం. అక్కడి నుండి బయటికి వెలువడి వచ్చినాయి అనుకోండి, అప్పుడేమవుతున్నాయి? గోల్డ్ నిర్జీవం అయిపోతాయి కదండి. అంచేత గోల్డ్ అనే ఆయుధాలుగా చేసుకున్నాడు. రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, అప్పుడేమవుతుంది? సంధ్యా సమయం, అది రాత్రి కాదు పగలు కాదు. ఆ సమయం వరకు పోరాడి 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 ఆ సమయం వచ్చిన వరకు చూసుకున్నాడు.
మరి ఇంట్లోనూ కావద్దు, వీధిలోనూ కావద్దు. అప్పుడేం చేస్తాడు, తీసుకెళ్లి 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 సరిగ్గా మెయిన్ గేట్ దగ్గర సింహద్వారం పైన కూర్చున్నాడు అన్నమాట. అది ఇల్లు కాదు, వీధి కాదు. మరి ఆకాశంలోనూ కావద్దు, భూమి మీద కావద్దు. మరి ఎక్కడ చేస్తాడు? అప్పుడు స్వామి ఏం చేస్తాడు? తన తల పైన కూర్చోబెట్టుకుని ఇది ఆకాశము కాదు, నేల కాదు. చూసారా? మరి ఎవరి పైన శత్రుత్వం పెట్టుకున్నాడు, క్రోధం పెట్టుకున్నాడంటే భగవంతుడి పైనే క్రోధం పెట్టుకున్నాడు. ఎవరితో చచ్చాడంటే భగవంతునితోనే చచ్చాడు. చూసారా? భగవంతుడి పైన క్రోధం పెట్టుకుని ఆయన చేతిలోనే ప్రాణం వదిలిపెట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు?
ఆయనలోకి వెళ్ళిపోయి. అలాగే మనం కూడా ఒక వ్యక్తి పైన క్రోధం పెట్టుకున్నాం అనుకోండి, ఆయన భగవంతుడితో పెట్టుకున్నాడు కాబట్టి భగవంతుడిలో లీనమైపోయాడు. మరి మనం ఎవరైనా సామాన్యమైన వ్యక్తి పైన పెట్టుకున్నాం అనుకో, మనం ఏమవుతాం? ఆఖరికి ఏమవుతామండి? మళ్ళీ వాళ్ళ ఇంట్లో కుక్క గానో కోడి గానో పిల్లి గానో తల్లి గానో చేమ గానో దోమ గానో ఎవరిపైనైతే క్రోధం పెట్టుకున్నామో వాళ్ళ ఇంట్లో పుట్టాల్సిందే. ఎందుకు? నిరంతరం వాళ్ళే స్మరిస్తున్నాం కాబట్టి. అంతట క్రోధ గుణం అనేది భక్తునికి గాని సాధకునికి గాని చాలా ప్రతిబంధకము అంటారు. కాము క్రోధ లోభం, లోభం ఎలాంటిది? మహాప్రమాదకరమైనది అనమాట. సో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి తినడానికి మనసొప్పదు, ఎవరికి పెట్టడానికి మనసొప్పుతుందా? మనసొప్పదు. వాళ్ళు తినగలరు, ఒకరికి పెట్టలేరు. ఆఖరికి ఏమవుతారు? రామరామ సత్వంలో చెప్తారు, ధనము సంపాదించి ఒక కాసు దానంబు చేయలేక తినుటకు మనసోర్వక తుది చచ్చు దీనుడై రామరామ. సంపాదించేటప్పుడు ఏమో లగ్జరీగా జీవితం అందించాలంటే ఏమో మా పిల్లలకు తక్కువ అవుతుందేమో, వాళ్ళకి నష్టం అయిపోద్దేమో, వాళ్ళకి ఏమైనా తగ్గిపోద్దేమో అని పాపం అప్పుడు తినలేరు. మళ్ళీ ఒకవేళ తిందామని ఆలోచన వచ్చి తిందాం అనుకున్నారనుకో, అప్పుడు ఈ అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళిపోద్ది? రాష్ట్రపతికి అధికారం. అప్పుడు సరే నాయన నాకు జాంగ్రీ తినాలని ఉందరా, నన్ను తిను, జాంగ్రీ నీకెందుకు అంటాడు వాడు. ఈ జాంగ్రీ 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 అనుకుని తినాటి తీరంగా తాగుతుందే తప్పించి ఇక తిని తినలేదనమాట. తుదిచచ్చి దీనుడై రామరామ, దీనాటి దీనంగా చస్తాడంటండి. రామకృష్ణ స్వామి చెప్పేవారు, మనిషి చచ్చే బుద్ధి పెట్టే బుద్ధి కలగడం చాలా కష్టం అంట. సాధారణ బుద్ధి రాక కలగడము కష్టమే, పెట్టాలన్న బుద్ధి కలగడం కూడా చాలా కష్టం అంట. స్వామి చెప్తూ ఉండేవారు, చెప్తూ ఒక దృష్టాంతం చెప్పేవారండి. లోభి పరమ లోభి అని ఇద్దరు ఉన్నారంట, మంచి ఫ్రెండ్స్, ఏ జాతికి ఆ జాతే కదండి. మీరందరూ ఉన్నారనుకో, మీ ఊర్లో వాళ్ళు మేము బాబూజీ దగ్గరికి వెళ్తున్నాం అమ్మ దగ్గరికి వెళ్తున్నాం అంటే ఈ సంస్కారం ఉండేవాళ్ళు ఇటు తిరుగుతారు, ఈ సంస్కారం లేని వాళ్ళు ఏం చేస్తారండి? ఈరోజు మంచి ప్రోగ్రామ్ ఉంది అక్కడికి వెళ్దాం పదన్న అట్లా అవుతారు వాళ్ళు, మీరు ఇట్లా అవుతారు. చూసారా? అలాగే వాళ్ళు కూడా లోభి పరమలోభి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. అయితే ఇద్దరు కూడా ఒకరోజు సంతకు వెళ్తారండి నెయ్యి తెచ్చుకోవడానికి. నెయ్యి తెచ్చుకోవడం వెళ్ళినప్పుడు క్యాను లేకపోతే ఒక కేజీ సీసో అర్ధ కిలో సీసో పట్టుకెళ్ళాలి కదా. వీళ్ళేంటి ఉంటాయి కదండి చాంటి మన హోమియోపతి టాబ్లెట్స్ తెచ్చుకుంటాం కదా, ఆ సీసాలు పట్టుకెళ్ళారండి ఇద్దరు. హోమియోపతి మందులు తెచ్చుకుంటాం కదా, ఎంత ఉంటాయి? ఇంత ఎంత ఉంటాయి, నేను ఆ వేలు కూడా కూర్చో లావుందేమో, అంతకన్నా సన్నగా ఉంటాయి అన్నమాట. ఆ సీసాలు పట్టుకుని వెళ్ళారు ఇద్దరు, తెచ్చుకున్నారు లోభి పరమలోభి. ఆరు మాసాలు అయ్యాక ఈ లోభివాడు పరమలోభి దగ్గరికి వెళ్ళాడు. అన్నా అన్న నెయ్యి అయిపోయింది తెచ్చుకుందాం వస్తావా అన్న. అప్పుడు తినేశారా? అప్పుడే తినేశావా అన్నాడంట. వీడిని నోడలు పెట్టాడు, ఇంత సీసా ఆరు మాసాలు అయినాక నువ్వు నెయ్యి తెచ్చుకుందావంటే వీడు అప్పుడే తినేశావు అంటున్నాడు. ఇది ఎక్కడ నా ఇది ఎక్కడ దెబ్బొచ్చి పడింది అనుకున్నాడు. ఏమన్నా నీ నెయ్యి అవ్వలేదా అన్నాడు. అబ్బే నా నెయ్యి అవ్వలేదా, మరి ఎందుకని నువ్వు ఇంత స్పీడ్ ఎలా తినేసావరా అని అడిగాడు. ఏముంది, అన్నం పెట్టుకునేటప్పుడు పూచికి పుల్ల ఉంటుంది కదా, ఆ పూచికి పుల్ల నేతలు ఇట్లా ఇట్లా అని అన్నం ఇట్లా ఇట్లా అద్దుకొని తింటే ఆరు మాసాలు వచ్చిందంట. మరి నేను చల్లలేదంటున్నావు, మరి నువ్వు తిన్నావంటే తిన్నాను. ఎలా తిన్నావంటే అన్నం తినేటప్పుడు మూత తీసి గట్టిగా వాటర్ తీసుకుని మళ్ళీ తప్పులు మూత పెట్టేసేసి అన్నం తిన్నా. ఎన్ని జన్మలు తింటే జరుగుతుందండి అది?
పరమలోయనమాట. అలా సంపాదించి సంపాదించి ఏమన్నా పట్టుకుపోతాడా దుర్యోధనుడు? సూర్యుడు మనం మోపినంత జాగా కూడా ఈయనన్నాడు పాండవులకి. ఏం పట్టుకుపోయినాడు? మడుగులో మంచినీళ్లు నోట్లో పోసిన వాళ్ళు లేకుండా దిక్కులేని తాగు తెచ్చాడండి. దుర్యోధనుడే కాదు, మనలోనే ఉంటారు దుర్యోధనుడు. అందుచేత అలాంటి లోభబుద్ధి అనేది ఉన్నంత వరకు కూడా భగవంతుని దగ్గరికి మనం చేరలేము. త్యాగేన ఏకైనా అమృతత్వమానత్వం అని మనకి ఉపనిషత్తు వేదం చెప్తుందన్నమాట. త్యాగశీలత కలిగి ఉంటేనే భగవంతుని సాన్నిధ్యాన్ని పొందగలుగుతాం. అంచేత కామము క్రోధము లోభము మోహం, సాధకుడికి మోహం మాత్రం పనికిరాదు. ఒక వ్యక్తి పైన గాని ఒక వస్తువు పైన గాని దేనిపైన మోహం పెట్టుకున్నామనుకో చివరి టైంలో ఎవరు నిలుస్తారండి మనకి? మనకి దీనికి జడబరుకుని కథ చెప్తారు కదా, జడబరుకుడు ఒక జింక పైన పెట్టుకున్నాడు. మరి ఈ జడబరుకుడు ఎందరి పైన పెట్టుకుంటున్నాడో? ఈ మానవుడు ఇంటి పైన, ఒంటి పైన, ఆస్తుల పైన, అంతస్తుల పైన, కొడుకుల పైన, కోడళ్ల పైన, మనవుల పైన, మన రాళ్ల పైన. ఈ రాళ్ళు మళ్ళీ అన్ని ఎదురుగుండా నిలుస్తాయి ఆస్తికి. మళ్ళీ ఎవరై పుట్టాలి? మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ వస్తూ ఉండాలన్నమాట. అంచేత భగవంతుడు అంటాడు, అయ్యా ఎం ఎం వాసి స్మరణ భావం చెయ్యి అత్యంత కలోహరం తమ్ తమే ఏసిక ఉంటేవా సదా తద్భావ భావిత. దేన్ని దేన్ని స్మరిస్తూ నువ్వు దేహాన్ని వదిలిపెడతావో ఆయా రూపాలు పొందడం తథ్యం కాబట్టి ఇన్ని రూపాలని నువ్వు స్మరించకుండా మాం అనుస్మరా, నన్ను స్మరించు, నన్ను ధ్యానించు, నా రూపాన్ని కీర్తించు, నా రూపాన్ని భజించు, నా రూపాన్ని చింతించు, ఆఖరికి ఏమవుతావు? నాలోనే లీనమవుతావంట. అంచేత ఇవి ఇన్నిటిపైన మన మనస్సుని వికలత్వాన్ని కలగజేసుకోకుండా ఒకే రూపాన్ని గురువు గురువుని లేక గురువు చెప్పినటువంటి నామాన్ని నామంకి అధిష్టానమైనటువంటి రూపాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు తప్పకుండా మనలో ఉండే ఈ ఆసురి గుణాల్లో ఒక గుణాన్ని మనం జయించినటువంటి వాళ్ళు అవుతామన్నమాట. అంటే కామము క్రోధము లోభము మోహము మదం, అన్నిటికన్నా గొప్ప గుణం ఏంటండి? మదం. ఈ మదం అనేది ఏంటి? ఫాలో చెప్తూ ఉండేవారు అన్ని. ఇప్పుడు ఒక 10 కుండలు పెట్టినాం అనుకోండి, మట్టి కుండలు, మట్టి కుండలు 10 కుండల్లోనూ అన్ని కుండల్ని పగలగొట్టాలంటే ఎంతో టైం పడుతుంది. మరి కుండ కుండ పగలగొట్టడం కష్టమా? అడుక్కుండా పగలగొట్టిస్తాం అనుకోండి, అన్ని పగులుతాయి పగలవా? అన్ని పగిలిపోతాయి అనమాట. ఈ మనము మాస్టరే అనే గుణాలు ఉన్నాయి చూడండి, ఇవి భగవంతుని సన్నిధానం దగ్గరికి మనల్ని చేరనివ్వవు. అందుకే ప్రహ్లాదుడు అంటాడు, నిన్ను నిబద్ధు చేయు భీకర శత్రులు ఆరు ప్రభుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. ఈ గుణాలనేవి ఆశ్రీ గుణాలు. ఈ గుణాలతో ఎవరైతే కూడుకుని ఉంటారో వాళ్ళు ఆశ్రీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు అవుతారు. వారే దుష్కృతులు, వారు నన్ను చెందలేరు. వారు ఏమవుతారంటే మూఢా జన్మని జన్మని. వాళ్ళు జన్మ జన్మలకి కూడా ఆశ్రయ స్వభావం కలిగిన వాళ్ళని ఆశ్రయోనుల్లో పుడతారు అని స్వామి చెప్తారు. అంచేత మనం మనలో విచారణ చేసుకోవాలి. విచారణ దుఃఖాన్ని కలిగిస్తుంది, విచారణ తేజస్సుని ఇస్తుంది అన్నమాట. అంచేత విచారణ చేసుకుని నాలో ఏ గుణం పనిచేస్తుందో ఆలోచించి. ఇప్పుడు చూడండి, మందు తింటున్నాం, మందు తినేటప్పుడు మనకు రోగం ఎక్కిందా తక్కిందా అని విచారిస్తున్నామా లేదా? ఏ టాబ్లెట్ ద్వారా మన రోగం కుదురుకున్నది అని విచారించి ఆ టాబ్లెట్ నే ఎప్పుడు వాడుతున్నాం? అలాగే ఏ గుణము ద్వారా మనలో ఉండే మనస్సుకి శాంతో అశాంతో రెండు మనకి వెంటనే రిజల్ట్ వచ్చేస్తాయి అనమాట. అశాంతి గుణము ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టాలి అని ఎప్పుడైతే విడిచిపెట్టగలుగుతామో అప్పుడు స్వామి దృష్టిలో మనం దుష్కృతులం కాకుండా సుకృతులం కావడానికి అవకాశం ఉంటుంది. మరి దుష్కృతుల యొక్క స్వభావాలని స్వామి చక్కగా ఇంకా ఇంకా చాలా విశ్లేషణ చేస్తారు మనకి దైవాసుర సంపద్ విభాగ యోగంలో. మరి అవన్నీ చెప్పుకోవాలంటే మనకు చాలా సమయం
ఉంటుంది. అందుకు మరి దుష్కృతుల యొక్క లిస్ట్ లోకి మనం వెళ్ళిపోకుండా సుకృతుల యొక్క లిస్ట్ లో ఉండి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాలి. మరి అలాంటి శక్తిని సద్గురుదేవులు మనందరికి అనుగ్రహించుగాక. హరి ఓం తత్సత్ ఓం సహనావవతు సహనౌ భునస్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.